वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रते यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम् भारतीकरुणापात्रं भारतीपदभूषणम् भारतीपदमारूढम् भारतीतीर्थमाश्रये मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदम् दत्तात्रेयं नमाम्यहम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवदलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे प्रह्लादनारदपराशर पुण्डरीक व्यासादिभागवत पुङ्गव पृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् भूषणभिकास श्रीधर्मगुरुनिवास दुष्टसंहारनरसिंह दुरितदूरा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमां भारतीतीर्थपर्यन्तां वन्दे गुरु परम्परा आशावशादष्टदिगन्तराले देशान्तरभ्रान्तमशान्तबुद्धिम् आकारमात्रात् अवनीसुरं माम् अकृत्यकृत्यम् शिवपाहि शम्भो वेदागमाभ्यास रतानभिज्ञम् पादारुन्दं तव नार्चयन्तं वेदोक्तकर्माणि विलोपयन्तं वेदाकृते माम् शिवपाहि शम्भो सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यान प्रचोदयात् स्वस्तिस्तु सतां सन्मङ्गलानि भवन्तु वक्तुश्चोत्रूणां नित्यं ശ്ലോകൈക ശ്രവണ പഠന മാത്രേണ നിഖില കലികൃത കൽമശാപനോദന പടുതരേ നിഖില പുരുഷാർത്ഥ സിദ്ധിപ്രദേ ത്വം മേ ഭക്തി ജ്ഞാന വൈരാഗ്യ വിവേക വിവർദ്ധനി താപത്രയോന്മോലിനി ശ്രീ മാധവീയ ശങ്കര വിജയേ പൂർവകഥാനുസാരേണ അദ്യ കഥ പ്രസ്തൂയതേ വക്താ ശ്രോതാരഃ സാവധാനാ ഭവന്തു. പുത്രോസ്തു മേ ബഹുഗുണ പ്രഥിതാനുഭാവഃ സർവജ്ഞതാപദമിതീവിത ആവഭാഷേ ദദ്യാമുദീരിത പദം തനയം തപോമാ പൂർണോ ഭവിഷ്യസി ഗൃഹം ദ്വിജഗച്ഛധാരൈഃ. ജഗദ്ഗുരുവുലു ദക്ഷിണാമ്നായ ശൃംഗഗിരി ശാരദാപീഠാധീശ്വരൻ ശ്രീ 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 ഭാരതീതീർത്ഥ മഹാസ്വാമുല വാരി ആധാരബിന്ദുമുൽ ശതകോടി പ്രണാമമുലു സമർപ്പണം ചെയ്തു ശിവഗുരുവു തനക്ക് സ്വപ്നംലോ കണിപ്പിച്ച ആ പരന്ധാമുടി യൊക്ക മാതനു വിനി സർവജ്ഞത്വമുനക്കു സ്ഥാനമൈനటువంటి వాడు సకలగుణ సంపన్నుడు లోకవిఖ్యాత యశోనిధి అయిన ఒక కుమారుడు నాకు కావాలి అన్నాడు. అప్పుడు అన్నాడు, నాయన సర్వజ్ఞుడు అవుతాడేమో కానీ ఆయుర్ధాయం విషయంలో మాత్రం నేను చెప్పింది గుర్తుంది కదా అన్నాడు. పర్వాలేదు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే విశ్వాసం. మృకండు మహర్షికి వరం ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చే మాట అంటాడు శివుడు, కొడుకునిస్తాను కానీ 16 సంవత్సరముల పర్యంతం మాత్రమే వాడు ఉంటాడు అన్నప్పుడు భార్య మరుద్వతి ఏడుస్తుంది. అంటే ఏమంటాడంటే ఆ మృకండు మహర్షి, ఓ పిచ్చిదానా, కొడుకే పుట్టడనుకున్నప్పుడు చాలా దుఃఖపడ్డా, ఇప్పుడు కొడుకు పుడతాడు, పరమశివుడు వరమిచ్చాడు, బానే ఉంది, ఇప్పుడు అల్పాయుష్కుడని దుఃఖపడుతున్నావు, ఎందుకు దుఃఖపడతావు, లేడనుకున్న కొడుకు వస్తున్నాడు, ఇచ్చేదెవరు, శివుడు. ఇప్పుడు ఇచ్చిన శివుడు అప్పుడు లేడా, ఎప్పటి మేలప్పుడు, ఎప్పటి మేలప్పుడు చూసుకోవాలి, శివుడు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అప్పుడు ఆయన చూసుకోవడాలి. ఆ విశ్వాసం కావాలి భగవంతుని మీద. ఆ విశ్వాసమే రక్షిష్యతీతి విశ్వాస, అదే కాపాడుతుంది మనం. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు సైంధవుడి మీద ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు, ఏమని, రేపు సూర్యాస్తమయంలోగా వాడి శిరస్సును ఎగరగొట్టకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. అతిరత మహారథులంతా కాపలాగా ఉన్నారు వాడికి. ఈ మాట విన్నాడెవరు, కృష్ణుడు. ఎలా చెబుతాడు, ఇంత గొప్ప ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు ఈ అర్జునుడు, ఆయన తిరుగుతున్నాడు అటు ఇటు. రాత్రి అయింది, ఆ అర్జునుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గుడారం లోపలికి వెళ్ళినాడు. వెళ్ళేసరికి హాయిగా నిద్రపోతున్నాడు. వెళ్ళి తట్టి, ఓరి అర్జున రేపు సూర్యాస్తమయంలో వాడిని చంపుతా అన్నావు అని ప్రతిజ్ఞ చేసి పడుకున్నావు, నాకేమో నిద్ర పట్టట్లేదు, నువ్వేమో ప్రతిజ్ఞ చేసి హాయిగా నిద్రపోతున్నావు అంటే, అంటే నిద్ర నుంచి లేస్తే స్వామి నీవు ఉన్నావు కదండి నేను ప్రతిజ్ఞ చేశానయ్యా అని పడుకుంటున్నా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను, నీ మీద భారం పెట్టి పెట్టాను కాబట్టి నువ్వు చూసుకో. అటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టే కాపాడినాడు. కాబట్టి భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడు ఆఫ్ నాలెడ్జ్ ఎప్పటికీ ఉండకూడదు, అయితుందా కాదా లేదు ఆయన మీద వదిలిపెట్టాం పూర్తిగా. ఇన్సూరెన్స్ ఉన్నది అన్నప్పుడు ఫ్యాక్టరీ తగలబడుతున్నది అన్న పర్వాలేదు అంటాడు. కారణం ఏమిటి? ఇన్సూరెన్స్ ఉంది, డబ్బు వస్తుందని దానికి ఇంకా కొంతమంది ఏం చేస్తారు హైదరాబాద్ లాంటి చోట్ల స్టాక్ తక్కువగా పెట్టి వేరే వంట పుట్టిస్తేస్తారు, అలా కూడా డబ్బులు వస్తాయి. ఎలాగైతే ఇన్సూరెన్స్ ఉన్న తరువాత అది ఏమైనప్పటికీ కూడా దుఃఖపడడో, మనం కూడా భగవంతుడికి ఇన్సూర్ అయిపోయిన తర్వాత ఇక భయపడ అక్కర్లేదు. వీడి కంపెనీకి నెల నెల సంవత్సరం అనేది ఒకసారి ప్రీమియం కట్టాలి, భగవంతుడికి ఒకే ఒక్కసారి ప్రీమియం కడతాం ఒకేసారి, ఇంకా మాటి మాటికి అక్కర్లేదు. ఒక్కసారి కడితే జీవితం మొత్తం చూసుకుంటాడు. ఆ నమ్మకం అదే ఇక్కడ భక్తిలో ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది. అది లేనినాడు మానవుడి యొక్క భక్తి వ్యర్థం. కాబట్టి నమ్మకం కలగాలి భగవంతుని యొక్క చరణాల విందముల మీద ఏకాగ్రమైనటువంటి భక్తి అనుకున్నాడు. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వగలడు అని సరే అన్నాడు. కళ్ళు తెరిస్తే స్వప్నం ఇది, ఆనందపడ్డాడు. స్వప్నం మంచి స్వప్నం వచ్చిన తర్వాత అత ఊర్ధ్వం స్వప్స్యాది, శుభమైనటువంటి కల వచ్చిన తర్వాత ఆ పైన పడుకోవద్దు. ఇది స్వప్నశాస్త్రం చెప్తారు. నిద్రపోలే, చెడ్డ కల వచ్చింది వెంటనే లేచి ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి ఫోటోకు నమస్కారం చేసి తిరిగి పడుకోవచ్చు. చెడ్డ కల వచ్చింది ఎవరికి చెప్పవద్దు. మంచి కల వచ్చింది సుస్వప్నం బహుశో ధ్రూయ, చాలామందికి చెప్పచ్చు. లేచి భార్యకు చెప్పినాడు. అప్పుడు ఆర్యాంబ అన్నది, చూసావా నిన్ను అనుకున్నాము, ఇవాళ ఆ భగవానుడు కరుణించాడు. తెల్లవారింది, ఇద్దరు కూడా పాశుపత దీక్ష లాంటి దీక్షను స్వీకరించి ఆ పరమోత్కృష్టమైన శివారాధన చేస్తూ ఉండగా ఆ మధ్యాహ్న సమయంలో తస్మిన్ దినే శివగురోరుపభోక్ష్యమానే భక్తే ప్రవిష్టమభవత్ కిల శైవతేజ భుక్తాన్న విప్రవచనాదుభుక్త శేషం సో భుక్త సాపి నిజభర్తృ పదాబ్జభృంగి. బ్రాహ్మణ సంతర్పణ కావిస్తూ ఆ రోజు వారందరికీ నమస్కారం చేసి తాను ప్రసాదంగా స్వీకరించబోతూ ఉండగానే ఆ అన్నము లోపలికి ఆ దివ్యమైనటువంటి శివతేజస్సు ప్రవేశించింది. ఆ మహాపవిత్రమైనటువంటి ఆ మహేశ్వర తేజ ప్రపూరితమైన ఆ భుక్త శేష అన్నాన్ని శివగురువు సంతృప్తిగా భుజించి ఆ శివతేజస్సుతో ప్రకాశిస్తూ ఈ విధంగా ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా శివార్చన చేసినారు. వెంటనే కొద్ది రోజులకే గర్భాన్ని ధరించింది ఆర్యాంబాదేవి. ఎలా ఉండట, సాధారణంగా మామూలు స్త్రీ వేరు, గర్భిణీ స్త్రీ వేరు. గర్భిణీ స్త్రీ యొక్క ప్రభావం ఆ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది, ఎంత తేజస్సు ఉంటుంది చూడండి. ఇక ఈ అమ్మాయి ఎలా ఉంది అంటే, ఆర్యాంబాదేవి అష్టమూర్తిని ధరించింది కదా, మహేశ్వరుడు 8 రూపాలతో ఈ జగత్తంతా వ్యాపించున్నాడు. ఆయన అష్టమూర్తి స్వరూపుడు, క్షితివుహ క్షేత్రజ్ఞ అంభ ప్రవంజన చంద్రమస్తపన అష్టమూర్తి నమోభవ విభ్రతే. పృథివీ అప్పు తేజో వాయురాకాశాది పంచమహాభూతాలు, సూర్యుడు చంద్రుడు జీవుడు. ఏ 8 రూపాలు కలిస్తే అది మహేశ్వర స్వరూపం. 8 మూర్తి రూపాలుగా ఉన్నటువంటి పరమాత్మ ఆమె పొట్టలో ప్రవేశించినాడు. ఒక్క పంచభూతములతో ఉన్నటువంటి జీవుడే మన లోపల ఉంటే ఎలా ఉంటున్నాడో చూడండి. అటువంటిది 8 మూర్తి స్వరూపాలతో సాక్షాత్తుగా ఆ తిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మ తన నిర్గుణ రూపాన్ని వదిలిపెట్టి సగుణ సాకార సుందరమైనటువంటి రూపంతో ఈ భూలోకంలో అడుగు పెట్టబోవటానికి సిద్ధమయ్యి ఆ ఆర్యాంబ గర్భము లోపలికి ప్రవేశించి ఆ ఆర్యాంబ గర్భముతో పాటు ఆ ఆర్యాంబ యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆ గృహాన్ని కూడా పరమ పవిత్రంగా కూడా ప్రకాశింపజేస్తూ ఆ 8 మూర్తులతో ఆ అద్భుతమైన శైవ తేజస్సు ఆ జగత్తునంతటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నదట. ఆ తల్లిని చూస్తే జనమంతా నమస్కారం చేస్తున్నారు. ఈ విధంగా కష్టం కలగలేదు. సాధారణంగా భగవానుడు ఎప్పుడు అవతరించినా తల్లిని కష్టపెట్టాడు. అందులో శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఈనాటి కొడుకులకు కనువిప్పు కలిగిస్తుంది. అది చాలా అవసరం. ఈనాడు ఎవరైతే పుత్రులు ఉన్నారో ఆ పుత్రులందరికీ శంకరుడు చేసిన మహోత్కృష్టమైన ఉపదేశం మాతృసేవ చెయ్యండి అని, అది మనం తెలుసుకుంటాం. అందుకే నిన్న శంకరాచార్యుల వారి చరిత్ర 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఒకవేళ యంగ్స్టర్స్ కనుక వస్తే వారికి ఏమిటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా ఉపయోగపడుతుంది శంకరాచార్య చరిత్ర. లేదు, వృద్ధులు ఉన్నారు వారికి జ్ఞానోపదేశంగా ఉపయోగపడుతుంది. కాబట్టి భగవత్పాదుల వారు ఆ గర్భంలో ఉన్నప్పుడు తల్లిని ఏమాత్రం కష్టపెట్టట్లేదు. ఆ తల్లి చాలా ఆనందంగా ఉన్నది. అయితే ఒక విశేషం ఏమిటి అంటే, అంతవరకు అనేక ఆభరణాలు పువ్వులు ధరించినటువంటి ఆ తల్లి ఎప్పుడైతే గర్భంలో భగవత్పాదుల వారు ప్రవేశించారో అప్పుడు అవన్నీ తీసేసిందట. ఇక్కడ అంటాడు విద్యారణ్యుల వారు, రమ్యాని గంధ కుసుమాన్యపి గర్దిమస్యై లాధాతుమై శతభరాలు కిము భూషణాని యద్యత్ గురుత్వ పదమస్తి పదార్థ జాతం తత్తత్విధౌ అలసా బభూవ. సర్వాభరణముల యొక్క భారాన్ని ఆ తల్లి మోయలేకపోయింది. ఆ తరువాత లోపల ఉన్నటువంటి మహాపురుషుడు గర్భము నుండే తన వైరాగ్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. అందుకే తల్లికి ఏమీ ఇష్టం కావట్లే, అన్నీ తీసేసింది, పువ్వులు కూడా తీసేసింది. అంత నిర్వికారంగా ఉన్నక తల్లి ఆనందంగా ఉంది. ఇలా 10 నెలలు గర్భంలో ఉన్నాడు పరమాత్మ. ఆమె కలలు వస్తున్నాయట. ఏమిటి? ఆకరణయ జయ జయేతి వదంగతాన రక్షేతి శబ్దమవలోకయమాందృశేతి ఆకర్ణ్య నోత్సితవతీ పునరుక్త శబ్దం సావిస్మితా కిల శృణోతి నిరీక్ష్యమాన అవలోకయ అవలోకయ జయ జయ రక్షమాం రక్షమాం అవలోకయ అని ఇలా దేవతలంతా ఈమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారట. జగద్గురువులను కంట తల్లి కాబట్టి ఆ తల్లి యొక్క ఆ దివ్యత్వాన్ని జనులంతా కూడా చూసి నమస్కారం చేస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇక్కడ చాలా అద్భుతమైన వర్ణన ఉంటుంది. ఆ తల్లిని వర్ణించిన విధానం కూడా ఆ తల్లి యొక్క వర్ణనలో అద్వైతాన్ని చూపించాడండి విద్యారణుల వారు. అంటే భగవత్పాద శంకరుడు తన అవతారం యొక్క సమయంలోనే, అవతరించే సమయంలోనే తల్లి శరీర ఆకృతిలోనే అద్వైత సిద్ధాంతాన్ని దర్శింపజేసినారంట జనానికంతటికి. అది శంకరుల యొక్క ప్రభావం. ఒక అద్భుతమైనటువంటి రోజు వచ్చింది. వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం పంచమి తిథి, ఆర్ద్ర నక్షత్రం, ఇవన్నీ కలిసిరాగా లగ్నే శుభే శుభయుతే సుశువే కుమారం శ్రీ పార్వతీ వసుకిని శుభ వీక్షితే చ జాయాసతి శివగురోర్ నిజ తుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. ఒక అధికారి తాను ఒక ప్రదేశానికి వస్తే ఆ ప్రదేశంలో ఉన్న ఆయన యొక్క అనుచరులంతా ఎలాగా ఆ రోజు విధుల్లో చక్కగా ప్రవర్తిస్తారో, ఈ జగత్తులో అడుగు పెట్టబోతున్నటువంటి భగవత్పాద శంకరాచార్యుల వారికి స్వాగతాన్ని చెప్పటానిక అన్నట్టుగా ఆ నవగ్రహాలన్నీ తమ తమ ఉచ్చ స్థానాల్లో వెళ్ళి ఉన్నాయట. లగ్నే శుభే శుభయుతే సుశివే కుమారం శ్రీ పార్వతీవ సుఖిని శుభవీక్షితేజ. గ్రహాలన్నీ శుభప్రదంగా ఉన్నాయి. సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో. దానికి ఏ జ్యోతిశాస్త్రం చెప్తోంది, ఒక్క గ్రహమే ఉచ్చస్థానంలో ఉంటే లోకనాయకుడు అవుతాడట. అటువంటిది ఇలా ఐదు గ్రహాలు దాదాపుగా ఉచ్చస్థానంలో ఉంటే ఏమని చెప్పాలి. అందుకే జగద్గురుత్వం అనేటువంటిది స్వామివారి యొక్క దేశంలో రవి ఉండటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితం. అది ఉచ్చస్థానం రవికి. అలాగే బృహస్పతి కేంద్రంలో ఉన్నాడు, లగ్నంలో గురువు. చూడండి, ఇలా ఇతర గ్రహాలన్నీ సర్వశుభాలు చూపెడుతూ ఉన్నాయట. ఉన్నప్పుడు స్వామి అవతరించబోతూ ఉంటే ఇలా శ్రీ పార్వతీవ సుశుభే, ఆ సుఖిని అన్నాడు ఇక్కడ విద్యార్థుల వారు. ప్రసవ వేదన లాంటివేమీ లేవట తల్లికి, ఆనందాన్ని కలిగింపజేస్తున్నట్టు కాని తల్లికి కనీసం అప్పుడు కూడా నొప్పిని కలిగించలేదు. అది ఇక్కడ శంకరుల వారి యొక్క గొప్పతనం. అంటే కనీసం పుట్టేటప్పుడు కూడా ప్రతి కుమారుడు తల్లికి కాస్తూ కూస్తూ నొప్పిని కలిగింపజేస్తాడు, అయినా తల్లి భరిస్తుంది. 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు వీడు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నా. లోపల పాదంతో నెట్టుతూ ఉంటాడు, అయినా భరిస్తుంది. ఆ తర్వాత పుట్టిన తర్వాత ఇక వీడు చేసే లక్షణాలు ఎన్ని అన్నీ కాదు. చివరికి ఏమిటి, ఎన్నైనా భరిస్తుంది కానీ చివరి సమయంలో మానసిక వేదనకు కూడా గురి చేస్తాడు. అందుకే శంకరుడు ఒక తల్లిని ఎలా చూడాలి, తల్లి సేవ ఎలా చెయ్యాలి అనేటువంటిది ఎంత అద్భుతంగా మనకు ఉపదేశం చేశారు అంటే ఇదంతా మనం నేర్చుకోవలసినటువంటిది. తల్లికి కష్టాన్ని కలిగించలే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు శ్రీ పార్వతీవ సుఖిని అన్నాడు. సుఖాన్ని కలిగింపజేస్తూ ఉండగానే ఆ భగవత్పాద శంకరాచార్యుల వారు ఈ అద్భుతంగా వైశాఖమాస శుక్లపక్ష పంచమి తిథి నాడు ఆంధ్ర నక్షత్రం పరమశివుడి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రంలో ఈ జగత్తులంతటినీ కూడా పరమ పావనం చెయ్యటానికి ఆ ఆర్యాంబాదేవి యొక్క గర్భములో నుండి బయటకు రాబోతూ ఉంటే ఆయనకు స్వాగత సన్నాహాలు చెప్పటానికి వశిష్ట వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ సనక సనందన సరత్కుమార సరస్సుజాతాది మారణీయ మహా మహర్షులంతా స్వామివారికి నమస్కారాలు చేస్తూ ఉంటే దేవగరుడ గంధర్వ కిన్న హింపురుషాది సమస్తమైనటువంటి దేవతలంతా ఆ జగద్గురు చరణారవిందములకు సాష్టాంగ వందనాలు సమర్పణ చేస్తూ ఉంటే ఆ లోకంలో ఉన్నటువంటి లోకపాలకులంతా కూడా సంతోషంతో ఆనందంతో పుష్పవృష్టులు కురిపిస్తూ ఉంటే ఆ జగదంబిక పరాభట్టారిక యొక్క అపర అవతార స్వరూపంగా కీర్తిస్తున్నటువంటి ఆర్యాంబాదేవి యొక్క గర్భము నుండి ఆ మధ్యాహ్న సమయంలో శంకర భగవత్పాదుల వారు ఆ అద్భుతమైనటువంటి ఒక బాల రూపంతో ఆ బయటికి రాబోతున్నటువంటి సమయంలోనే జంతువుల యందున్నటువంటి సకల విరోధ భావములన్నీ కూడా తొలగిపోయి ఆ పరస్పర విరోధం ఉన్నటువంటి జంతువులన్నీ సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టినాయి. అద్భుతమైనటువంటి వర్షం కురిసింది. ఇలా లోకానికి ఎన్నో దివ్యమైనటువంటి మంగళాలు కూడా కలిగింపజేస్తూ ఉండగానే భగవత్పాద శంకరాచార్యుల వారు ఈ లోకంలో అడుగు పెట్టినారు. స్వామికి చాలా మంది స్వాగతం చెప్తున్నట్టుగా ఆ దేవతలంతా ఆ కాలని చుట్టూ ఉంటారట, పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారట. వైరం విహాయ సహచేరు రతీవ హృష్టాహ అంటాడు ఇక్కడ. మార్జాల మూషికాలు అలాగే గజ సింహాలు అన్ని కలిసిపోయాయట. ఇప్పటికీ చూడండి మీరు శృంగేరిలో ఒక విశేషం ఉంది. శృంగేరిలో ఎన్నో పాములు ఉంటాయి, సర్పాలు ఎక్కువ. ఏ సర్పం ఎవరిని ఏమి చెయ్యదు ఇంతవరకు. చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ మలహానికేశ్వర స్వామి ఆలయంలో ఆ సర్పం వచ్చి నిలబడేదట. సాయారి పక్కనే ఏమి చేసేది కాదు. ఇప్పటికీ ఆ షాపుల వాళ్ళు చెప్తారు, చుట్టూ ఉన్న షాపులు వారు అలా తీస్తూ ఉంటే ఇలా సర్పాలు వస్తూ ఉంటాయి, కానీ ఏ సర్పము ఏమీ చెయ్యదు. కారణం ఏమిటి? అది మహోత్కృష్టమైనటువంటి పాపన భూమి, అక్కడ విరోధ భావమే లేదు. అందుకే ఆ భూమిని సాక్షాత్తు దేవభూమిగా వర్ణిస్తారు. కాబట్టి శంకరుల వారు అడుగుపెట్టినటువంటి భూమే ఎంత గొప్పదైతే ఇక శంకరుడు అవతరించినప్పుడు ఎటువంటి అద్భుతాలు జరిగింటాయో మీరు ఊహించండి. ఒక విచిత్రం జరిగింది శంకరాచార్యుల యొక్క అవతార సమయంలో. అది అద్భుతమైనటువంటి ఘట్టం. ఇక్కడ శంకరుల వారు ఈ భూలోకంలో అడుగు పెట్టారో లేదో, అద్వైతవాది విపరీత మతావలంబి హస్తాగ్రవర్తిత వర పుస్తకమప్యకస్మాదు ఉచ్చై పపాత జహసు శ్రుతి మస్తకాని శ్రీ వ్యాస చిత్త కమలం వికచీభూవ. లోకోద్ధారకమైనటువంటి పురుషుడు అవతరించేటువంటి సమయంలో సజ్జనులందరికీ మోదము, దుర్మార్గులైనటువంటి వారందరికీ ఖేదము. ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారో ఆ అద్వైత సిద్ధాంత వ్యతిరేకుల యొక్క హస్తముల యందున్నటువంటి పుస్తకాలన్నీ కూడా ఉన్నట్టుండి కింద పడిపోయాయట జారిపోయి. అది చూసి ఉపనిషత్తులన్నీ నవ్వాయట. ఆ ఘట్టం చూస్తున్నటువంటి ఆ వ్యాసునికి ఆనందం కలిగి వ్యాసుని హృదయము సంతోషంతో నిండిపోయిందట. ఎంత గొప్ప మాట చూడండి. కారణం ఏమిటి? ఉపనిషత్తులు నవ్వినాయి అంటే అప్పటి వరకు ఎన్నో కువాఖ్యానాలు అవన్నీ బయలుదేరినాయి భగవత్పాదుల మీద. ఏది ఏదైతే అద్వైత సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతానికి విరోధంగా ఎన్నో వ్యాఖ్యానాలు, అలాగే నాస్తిక కల్పనలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆరు నాస్తిక దర్శనాలు, ఆరు ఆస్తిక దర్శనాలు అనేవి ఉన్నాయి. ఈ నాస్తిక దర్శనాలు ఏం చేశాయి, ఆస్తిక దర్శనాలు ఏం చేశాయి? ఆస్తిక దర్శనాలు అనేటువంటివి మన భారతీయ సనాతన సంప్రదాయ సిద్ధాంతాన్ని బలపరచగా నాస్తిక దర్శనాలన్నీ కూడా ఖండించినాయి. అందుకే ఇక్కడ అద్వైతవాది విపరీత మతావలంబి అన్నప్పుడు అద్వైతాన్ని దూషిస్తూ విపరీతంగా పలికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరు వారు అంటే చార్వాకులు. చార్వాకులు అంటే చార్వాకం, జైనం, బౌద్ధం మూడు. ఈ బౌద్ధుల్లోనే మాధ్యమికులు, యోగాచార్యులు, సౌతాంత్రికులు, వైభాషికులు అని నాలుగు తెగలట. ఈ నాలుగు ఆ రెండు కలిపితే ఆరు నాస్తిక దర్శనాలు. వీరిలో చార్వాకము అన్నారు. చార్వాకం అంటే ఏమిటి? చార్వాక సిద్ధాంతం. చార్వాకులు కేవలం భౌతికవాదులట. భౌతికవాదులు అంటే ఇప్పుడు ఉన్నారు చాలామంది భౌతికవాదులు, అంటే కేవలం కనిపించేదే నిజం, కనిపించినది అబద్ధం. అద్వైత సిద్ధాంతాన్ని దీనికి వ్యతిరేకం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? బ్రహ్మం ఎక్కడ కనిపించదు, జగత్తు కనిపిస్తున్నది. కనిపించే జగత్తును అబద్ధం అంటున్నది, కనిపించని బ్రహ్మమును సత్యం అంటున్నది. ఇది ఒప్పుకోరు వీరు. ఏమంటారు చార్వాకులు? కేవలం భౌతికవాదులు. అందుకే వీరి సిద్ధాంతం అంతా కూడా ఒకే మాటలో చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, యావజ్జీవేత్ సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం ప్రివేత. జీవించినంత కాలం సుఖంగా ఉండాలి. అప్పు చేసైనా నెయ్యి రాగం అన్నాడు. ఎందుకు అంటే, భస్మీభూతస్య దేహస్య పునరాగమనంకుత అంటాడు. ఈ దేహం అనేటువంటిది దగ్ధమైపోయిన తర్వాత తిరిగి ఎలా వస్తుంది? కాబట్టి నీకు జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే నువ్వు సుఖంగా ఉంటావు. భవిష్యత్తులో జన్మ ఉంటుందో లేదో, కావున ఇప్పుడే అన్ని అనుభవించు. అనుభవించటానికి నీకు ఏవేవైతే ఉంటాయో అన్నీ చెయ్యి. దుర్మార్గమైనా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు, ఇవన్నీ కూడా కల్పితములు. ఇతన్ని చంపైనా నువ్వు సుఖంగా ఉండు. నీ సుఖం కంటే ఇంకేది ముఖ్యం కాదు అంటుంది చారు వాక్కు. చారు అంటే సుందరంగా, సుందరంగా చెప్పిన మాటలు కాబట్టి చార్వాకము అన్నాడు. ఇది వీరి సిద్ధాంతం. ఇది పూర్తిగా మనకు వ్యతిరేకం. కారణం ఏమిటి? మనకు పరలోకం ఉంది, కర్మ సిద్ధాంతం. మనకు ఏదైతే ఉన్నదో, ఈ దేహం అనేటువంటిది ఉపాధి. ఈ ఉపాధి తొలగిపోతుంది. ఉపాధి తొలగిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటిది ఏమిటి? అది ఎప్పటికీ నాశం అనేటువంటిది లేదు దానికి. కాబట్టి ఉపాధి తొలగిపోవాలి. ఇది ఒప్పుకోరు వీరు. ఇలా అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల యొక్క కల్పన చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి వారి హస్తముల యందున్న పుస్తకాలు శంకరాచార్యుల వారు అవతరించగా జారి కింద పడ్డాయి అంటే భవిష్యత్ సూచన. మీ అందరికీ శృంగభంగం తప్పదు. నేను వస్తున్నా అందుకే, నేను వచ్చేది అందుకే అని సూచించడానికే శంకరాచార్యుల వారు ఆ అవతరించే సమయంలో ఇది జరిగిందట. ఇది చూసినటువంటి ఉపనిషత్తులు దగ్గరగా నవ్వినాయట. అంటే వాటికి ఆనందం కలిగింది. అమ్మయ్య, ఇన్ని రోజులకు మమ్మల్ని చక్కగా వ్యాఖ్యానించేటువంటి మహానుభావుడు అవతరించాడు. వ్యాసుడు హృదయం మీద చేయి పెట్టుకున్నట్ట. అమ్మయ్య, నేను రాసిన బ్రహ్మసూత్రములు మహాభారత ఇతిహాస అద్భుతమైనటువంటి గ్రంథములకు సరి అయిన తాత్పర్య భాష్యాన్ని కల్పించేటువంటి మహానుభావుడు అవతరించాడు కదా అని నిశ్చింతగా ఉన్నట్ట. ఇన్ని జరిగాయి శంకరాచార్యుల వారి యొక్క అవతారం. అందుకే ఈ నాస్తిక దర్శనాలకు వ్యతిరేకమే ఆస్తిక దర్శనాలు. ఇవి ఆరు: సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, జ్ఞానకాండ. ఈ ఐదు ఆస్తిక దర్శనాలు. అంటే అస్తి ఇతి భగవానుడు ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని ఇవి చక్కగా బలపరిచి అద్వైత సిద్ధాంతాన్ని సప్రమాణపూర్వకంగా నిరూపించడంలో ఈ ఆరు ఏవైతే దర్శనాలు ఉన్నాయో వీటిని ప్రమాణంగా చేసుకొని శంకరాచార్యుల వారు తమ యొక్క సిద్ధాంతాన్ని అద్భుతంగా సూత్రీకరించినారు. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంది మనం. శంకరుల కంటే పూర్వం అద్వైతం ఉంది. ఎందుకంటే శంకరుడే అద్వైత సిద్ధాంత సృష్టికర్త అనే మాట నిజం కాదు. శంకరుడి కంటే పూర్వమే వేదంలో ఉంది అద్వైతం అనేది, శృతుల్లో ఉంది. ఆ శృతుల యందు నిక్షిప్తమైనటువంటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది తరువాత ఇతర మతాల సిద్ధాంతాల వల్ల అది కప్పివేయబడ్డది. అప్పుడు దానిని వెలికి తీసి ఇక ఎవ్వరూ కూడా వేలు పెట్టకుండగా దాన్ని శిఖరాగ్రం పైన నిలపటానికి వచ్చినటువంటి అవతారమే ఆదిశంకర అద్భుతమైనటువంటి అవతారం. ఇక ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇంకొక భవిష్యత్తులో కూడా ఎవరు ఏం చేయలేదు. అందుకే చూడండి ఆ పరంపర, ఆ శక్తి అనేటువంటిది ఆ పీఠానికి ఉంది కదా. ఇప్పటికీ అద్వైత సిద్ధాంతం అనేది కాపాడడం జరుగుతూ ఉన్నది. ఆ సిద్ధాంతం అంటూ ఉన్నది ఒక శాస్త్రాలన్నీ నిలిచి ఉన్నాయి అంటే చెప్పొచ్చు. సామాజిక సేవ చేసేటువంటి వారు చాలా మంది ఉండొచ్చు, శాస్త్ర సేవ చేసేటువంటి వారు ఎవరూ లేరు. అది ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడే మనకి ఏమీ తెలియట్లేదు. పూర్వమీమాంస అంటే ఏమిట్రా అంటాడు, ఉత్తర మీమాంస అంటే అంతకు తెలియదు. న్యాయము వైశేషికము అసలు ఈ మాటలే తెలియదు. ఎంతవరకు మనకు తెలిసింది ఏమిటి అంటే ఐఐటి ఎంసెట్ ఈ చదువులు తప్ప వీటి వైపు పరిచయం ఎక్కడ ఉంది? అసలు ఈ పేర్లైనా విన్నారా? కనీసం భవిష్యత్తులో ఏమవుతుంది అంటే వచ్చే తరానికి ఇవేమి ఉండకపోవచ్చు. ఇది నిలపాలి. మన పరంపరగా వస్తున్న మన శాస్త్రాలను నిలిపి ఉంచాలి. ఆ బాధ్యత ఎత్తుకున్నది మన శృంగేరి జగద్గురు పీఠం. ఇంకెవరో కాదు, ఇప్పటికీ సనాతన సంప్రదాయ పరిరక్షణ కోసం జగద్గురువుల వారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాటి నుండి భాద్రపద శుక్ల పౌర్ణమి వరకు అద్భుతంగా శృంగేరిలో గణపతి వ్యాఖ్యార్థ సభలు చేస్తారు. ఆ సభల్లో పాల్గొనడానికి దేశ దేశాల నుండి వచ్చినటువంటి చాలా మంది తర్క వ్యాకరణ వేదాంత మీమాంస శాస్త్ర పండితులంతా కూడా వచ్చి వారి వారి శాస్త్ర సిద్ధాంతాలను వ్యాఖ్యానం చేస్తూ ఆ జగద్గురువుల సన్నిధానంలో అద్భుతంగా పాల్గొంటున్నప్పుడు ఇంతమంది పండితులను సమన్వయం చేస్తూ వారి వారిని ముప్పు తిప్పలు పెడుతూ ఆ జగద్గురువుల అయినటువంటి భారతీయ తీర్థ మహాస్వాముల వారు ఆయా శాస్త్రముల యందు చూపించేటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రజ్ఞాపాండిత్య వైభవాన్ని దర్శించాలి కానీ చెప్పటం నా వల్ల కాదు. అది చూడాల్సిందే అక్కడ. ఎందుకు నిలిచి ఉన్నది అంటే వారి వల్ల ఉంది. ఇప్పటికీ బెంగళూరులో శాస్త్ర పాఠశాల ఉంది, శృంగేరిలో సద్విద్యా సంజీవని అద్భుతమైనటువంటి పాఠశాల ఉంది. అయితే విచిత్రం ఏంటంటే చదవటానికి పిల్లలు కరువు అయ్యారు. అది లోకం. కుటుంబం అంటే ఐదుగురు ఆరుగురు ఉండేవారు ఇంట్లో, ఓ ఇద్దరు నిటు పంపించారు, ఓ ఇద్దరు నిటు పంపించేవారు. ఇప్పుడు అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కడ పాటిస్తున్నారా అంటే ఒక్క సంతానంలో పాటిస్తున్నారు. ద్వితీయాద్వై భయం భవతి అని ఉపనిషత్ సిద్ధాంతం. రెండవది ఉంటే భయం అవుతుంది, ద్వితీయాద్వై భయం భవతి అన్నట్టుగానే రెండవ సంతానం ఉంటే నాకు భయం అవుతుంది. ఒక్కడే చాలు, ఏక ఏవా ద్వితీయం బ్రహ్మ, ఒక్కడే బ్రహ్మ నాకు. ఎందుకంటే వీడు ఒక్కరిని పెంచడంలోనే వీడి సర్వశక్తులు పోతున్నాయి. వీడికి మోక్షము జ్ఞానము అన్ని ఇక్కడే ఆ ఒక్కడితో కలుగుతుంది. ఈ విషయంలో పాటిస్తున్నారు కాబట్టి ఏమిటి, ఎంతవరకు భౌతికమైనటువంటి విద్య వైపే ముగ్గు కానీ ఈ విద్యలన్నీ కూడా పట్టించుకోవటానికి కష్టం. అటు ఇటువంటి ఈ కాలంలో దాన్ని నిలపటానికి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మీరు వేరే వేరే చదువులు కావాలి అంటే డొనేషన్లు కట్టాలి. మరి ఈ పాఠశాలలో చేరాలి అంటే డొనేషన్ తక్కువలే. మీరు చేరండి, మీకు రెమ్యునరేషన్ మేము ఇస్తాం, వస్త్రాలు, మీకు కావలసిన సకల సదుపాయాలు అన్నీ ఇచ్చి పోషణ చేసి నెలకు మీకు ఇంత స్టైఫండ్ని కల్పించి ఇన్ని ఇచ్చి మీకు పరీక్ష ఉత్తీర్ణుడైపోయిన తర్వాత కూడా 2.5 లక్షలు 3 లక్షలు ఆయన పేరు మీద డిపాజిట్ చేసి ఆ తర్వాత ఏదో ఒక పీఠంలో వారికి ఆస్థానాన్ని కల్పించి ఇన్ని చేస్తున్నప్పటికీ కరువులుతోంది అంటే కారణం ఏమిటి? దాని పట్ల మక్కువ లేకపోవటం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికీ నిలిచి ఉంటున్నాయంటే అది జగద్గురువుల యొక్క కృషి. దానికోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ చూడండి, భారతీయ తీర్థ మహాస్వామి వారు ఇప్పటికీ కొంతమంది విద్యార్థులకు పాఠం చెప్తారు. ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. నిజానికి వారు చెప్పక్కర్లే, ఎంతోమంది గురువులు ఉన్నారు కానీ వారి శ్రద్ధ ఇది నిలపాలి. ఎవరైతే చురుగ్గా ఉంటారో పిల్లలు వారిని తీసుకొని కూర్చుండబెట్టుకొని ఎంత విజయ షెడ్యూల్ ఉన్నప్పటికీ టూర్లో ఉన్నప్పటికీ రెండు తప్పరు, ఒకటి చంద్రమౌళీశ్వర పూజ, ఇంకొకటి విద్యార్థులకు పాఠం. ఈ రెండు ఎప్పటికీ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారికి శాస్త్రములపై ఉన్నటువంటి మక్కువ, ఆ నిష్ఠ, అదే ఇక్కడ మనను కాపాడుతుంది. కాబట్టి ఇవన్నీ అందరూ చేయలేరు. సేవ చేయడానికి మనమంతా ఉన్నాం, ఆ పని మనం చేయలేమే. మనం ఏం చేయాలి? దానికి కావలసినటువంటి సహాయాన్ని, వారికి కావలసినటువంటి సేవను మనం చేయాలి. అప్పుడు అవి నిలబడటానికి మనం కూడా వారిలో ఒక సభ్యులుగా ఉపయోగపడతాం. అందుకే అదే ప్రయత్నం ఇప్పుడు. కాబట్టి అద్వైత సిద్ధాంతం ఇవాళ ఇంత దృఢంగా నిలబడ్డది అంటే ఇదే కారణం. ఆస్తిక దర్శనాల యొక్క సమన్వయంతో భగవత్పాద శంకరులు ఈ విధంగా చేశారు. ఈ విధంగా శంకర భగవత్పాదుల వారు అవతరించిన కాలంలో ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఇక జ్యోతిష్కులు వచ్చారు, స్వామి నీ కుమారుడు జగద్గురువే అవుతాడు, సాధారణమైనటువంటి లక్షణాలు కాదు, మరి ఏం పేరు పెడదామన్నారు. అన్నప్పుడు చూస్తున్నారు ఏ పేరు పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఆ శంకరుడికే చూస్తే ఒక ఆనందం కలుగుతోందట, సుఖం కలుగుతోందట. ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే చాలు, ఎక్కడ లేని సంతృప్తి కలుగుతోంది తండ్రికి. వెంటనే అన్నాడు, యత్ పశ్యతాం యత్ పశ్యతాం శిశురతోపృతే శమగ్ర్యం తేనాకృతాస్య జనకక్కిల శంకరాఖ్యాం యద్వాచిరాయగిల శంకరతం ప్రసాదాతు జాతస్తతో వ్యధిత శంకర నామధేయం. ఆ పిల్లవాడి యొక్క ముఖారవింద సౌందర్య ప్రసన్నత్వ ప్రశాంతత్వాది ఆ గుణాలను చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఆనందాన్ని కలిగింపజేస్తున్నాడు. కాబట్టి చూస్తేనే సుఖాన్ని ఇస్తున్నటువంటి ఆ బాలకుడి పేరు పెట్టినారు శంకరోతీతి శంకర, శంకరుడు అని పేరు పెట్టారు. శం ఇత్యుక్తే సుఖం, సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి శంకరుడు అన్నారు. ఇంకేమిస్తాడు? జ్ఞానప్రదాత, మరణాన్ని తొలగింపజేసి మరణ భయాన్ని దూరం చేస్తాడు భగవంతుడు. అందుకే ఆయన అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, కాలద్వారక వాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియా లీలా జాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర దిగ్వాద్భుత వ్యాలౌక్యాల విరోధి మృత్యుముఖ దంశ్రాహార్య వజ్రంబు దిక్చేలానంతత నీదు నామమరయున్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి నీ నామం వింటే చాలు, నీ నామాన్ని చూపిస్తే చాలు, పరమశివ నామధేయము అపమృత్యు దోషాన్ని తొలగింపజేస్తుంది. అదే కదా, రత్నసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖర. ఆ చంద్రశేఖర చంద్రశేఖర అంటే కింకరిష్యతి వైయమః, ఏం చేస్తాడు యమధర్మరాజు? ఆ మాట చెబితే చాలు భయపడుతూ ఉంటాయి. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపద తర్జనం యమదూతానాం రామ రామేది గర్జనం అంటాడు బుధకోశికుడు. ఆ భగవంతుడి యొక్క నామం వింటే చాలు భయపడిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే మృత్యు భయం అనేటువంటిది లేకుండగా సుఖాన్ని కలిగింపజేసే విధంగా అద్భుతమైన ప్రశాంత ప్రమోద ప్రకాశముతో ఉన్నాడు కాబట్టి శంకరుడు అన్నారు. ఎలా ఉన్నాడు అంటే సర్వం విధం సకల శక్తియుతో బాలః, బాలునిలాగా నటిస్తున్నట్ట. స్వామి సమస్తము తెలిసిన వాడైనప్పటికీ, సృష్టి స్థితిల కారణ సామర్థ్యములతో ఉన్నవాడైనప్పటికీ, మానవ సహజ ధర్మాన్ని అనుసరించి ఆయన బాలకుడి లాగా ప్రవర్తిస్తున్నాడు, కానీ తాను పరమేశ్వరుడి లాగా ఏమాత్రం కూడా తన యొక్క శక్తిని చూపించగలిగాడు. ఏం పలుకుతున్నాడు అన్నారు, నేతి అంటున్నాడు. శివోహం, ఈ మాటలే వస్తున్నాయి కానీ ఆ ముఖారవింద నుంచి వేరే మాటలు రావట్లేదు. ఈ విధంగా ఆ బాలశంకర చంద్రశేఖరుడు సకల జనానందానికి కూడా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఈ విధంగా ఉండగా, ఇక కొన్ని రోజులు గడిచిపోయాయి. శంకరుడికి 3 సంవత్సరములకే ఉపనయనం చేద్దామనుకున్నాడు. ఎవరు? శివగురు. కారణం, ఆయన సాక్షాత్తు గురువు కదా. ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ శైశవే స్థితవత చపలాశే సాంగినేవ వటవృక్ష పలాశే, ఎంత అద్భుతమైన పోలిక అంటే, ఇక్కడ బాల్యమందే త్రికాల జ్ఞానం కలిగి, చపలములకు కోరికలు కలిగి, చాపల్యంతో దిక్కులకు గంటలినేటువంటి బాల్యావస్థలో ఉన్నప్పటికీ వటపత్రశాయి అయి ఉన్నటువంటి ఆ బాల విష్ణువులాగా జరిగినది జరగబోయేది సమస్త ప్రపంచాన్ని చూసే విధంగా లోకమందున్నటువంటి భూత భవిష్యత్ తత్కాలీన సమస్త వస్తుజాతాన్ని తన త్రికాల జ్ఞానంతో తనయందే చూస్తూ ఈ విధంగా ఎంతో మహిమను చూపిస్తూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్వరామే అన్నట్టు బాల ముకుందులాగా ఉన్నట్ట ఆ పరమాత్మ. ఇలా వాసుదేవమివ వామనలీలం, వాసుదేవుడిలాగా వామనుడిలాగా ఉన్నటువంటి ఆ కొడుకును చూస్తూ పులకించిపోయి, 3 సంవత్సరములకు ఉపనయనం చేద్దామని అనుకుంటూ ఉండగానే శివగురువు కాలం చేస్తాడు. తల్లి దుఃఖపడుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు, 5 సంవత్సరం వయస్సులో ఉపనయనం కిల పంచమవత్సరే ప్రవరయోగయుతే సుముహూర్తకే ద్విజవధూర్ణియత జననీ శిశోర్ వ్యధిత దుష్టమనా సహబంధుమిది. శంకరుడికి ఉపనయనం చేయించాలనుకున్నది. ఎప్పుడు? ఉపనయనం కిల పంచమవత్సరే, 5వ సంవత్సరంలో చేయిద్దాం అనుకున్నాను. ఇక్కడ మనకు సందేహం కలిగొచ్చి చాలా మందికి అడుగుతారు నన్ను, ఏమండి బ్రాహ్మణుడికి గర్భాష్టమే బ్రాహ్మణముపనయీత, 8వ సంవత్సరం కదా గర్భాష్టమంలో కదా, మరి శంకరాచార్యుల వారికి 5 సంవత్సరముల్లోనే ఉపనయనం ఏమిటి? ఇది విరుద్ధం కాదా? గర్భతోవా జన్మతోవా పంచమేవా అష్టమే వర్షే బ్రాహ్మణస్య ఉపనయనం ధర్మసింధులో స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నది. అయితే ఇక్కడ 5వ సంవత్సరం ఏమిటంటే ఆపస్తంభుడు అంటాడు, గర్భాష్టమంలో చేసే ఉపనయనం ఏదైతే ఉన్నదో అది నిత్యోపనయనం, అది అందరికీ చెయ్యాలి, తప్పదు, తప్పనిసరిగా చేయవలసింది. ఇక కామ్యంతు ఉపనయనం అని వ్యాఖ్యానకారుడు రాస్తాడు. కాలామృతం మొదలైనటువంటి గ్రంథాల్లో కూడా కామాఖ్యేదు అత పంచమాది విషమే అంటాడు. ఒకవేళ పిల్లవాడు అద్భుతమైన తేజస్సుతో కనుక ప్రకాశిస్తూ ఉంటే ఆ పిల్లవాడికి విద్యాభ్యాసం అనేది తొందరగా చేయవలసినటువంటి అవసరమే కనుక ఉంటే తప్పనిసరిగా 5వ సంవత్సరంలో కూడా ఉపనయనం చెయ్యవచ్చు. ఇది కామ్యోపనయనంగా ధర్మశాస్త్రం అంగీకరించింది. కాళిదాస్ అంటాడు ఒక చోట, తేజసానికి నవయస్సమీక్షతే అంటాడు, తేజస్యాలులకు వయస్సుతో నిమిత్తం లేదు. శంకరుడు 32 సంవత్సరాలే ఉండేది, మరి 32 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు వ్యర్థంగా పోతే ఎంత కష్టం. కావున తొందరగా, ఎంత తొందరగా ఉపనయనం చేస్తే అంత తొందరగా వేదాధ్యయనం చేయాల్సి వస్తుంది ఆయన. కాబట్టి ఉపనయనం జరిగితేనే వేదాధ్యయన అధికారం కదా, మరి ధర్మం తప్పకూడదు కదా. కాబట్టి 8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగడం ఎందుకు? పిల్లవాడు తేజస్సుగా ఉన్నాడు, సాక్షాత్తు శంకరావతారం. కావున 5 సంవత్సరములకే చేసేద్దాం అనుకున్నాను. కావున ఇక్కడ అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన బాలకుల విషయంలో ఇలా చెయ్యవచ్చు అని చూపిస్తున్నారు. ఇక 8 సంవత్సరం అనేది ఎందుకోసం పెట్టారు? నిజానికి శాస్త్రంగా కూడా విచారిస్తే 8వ సంవత్సరం జీవితంలో మొదటిసారి మార్పు కలిగించే సంవత్సరం. మానవుడిలో 8 సంవత్సరాలు వచ్చాయి అంటే పర్ణ అవుతాడు వాడు సరిగ్గా. అంతకు ముందు లేని కోరికలు వాడిలో మొదలవుతాయి. ఈ విధంగా అందుకే మన వారు ఏం చేస్తున్నారు, లైఫ్ టర్న్ అయ్యేటువంటి సమయంలో వీడికి సంస్కారం అనేది కనుక చేస్తే వీడికి దారిలో పడతాడు. అందుకే 8 సంవత్సరాలు పెట్టాడు బ్రాహ్మణుడు. సరిగ్గా 8 కలిగితే 16 టీనేజ్. ఎంత? 16 సంవత్సరాలు దాటితే బ్రాహ్మణుడికి ఉపనయనం పనికిరాదు. నియమమే. క్షత్రియులకు 11 అన్నారు ఉపనయన వయస్సు, వైశ్యులకు 16 అన్నారు. వీడికి వచ్చేసరికి మాత్రం ఏమిటి అంటే వేదాధ్యయనాది సకలమైనటువంటి అధ్యయనం చేయవలసి ఉంటుంది. కాబట్టి వీడికి వచ్చేసరికి 16 ఆషోడశాత్ అంటే వీడికి 16 సంవత్సరాలకి. ఇంకా చూడండి, అందుకే శాస్త్రంలో లోతుగా వెళ్తే ఇప్పుడు జరిగేవన్నీ విడ్డూరంగా అనిపిస్తాయి. ఒక్క పూట సంధ్యావందనం మానేస్తే ఏమన్నారు, ఆ రాత్రి భోజనం మానేయమన్నారు. దానికి ఇవాళ సంధ్యావందనం చేయలే రాత్రి అంటే భోజనం చెయ్యకు, ఉపవాసం ఉండు. ఇది వరుసగా 2 రోజులు సంధ్యావందనం మానేశాడు. యజ్ఞోపవీతం మార్చుకో వెంటనే. ఈ యజ్ఞోపవీతం పనికిరాదు, ఇంకో యజ్ఞోపవీతం వేసుకో. వరుసగా ఒక 6 రోజులే సంధ్యావందనం మానేశాడు, తిరిగి ఉపనయనం చేయమన్నాడు వాడికి. ఈ ఉపనయనం చెయ్యాలి వాడికి. 6 రోజులే సంధ్యావందనం మానేస్తే వీడికి ఉపనయనం అంటే ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఉపనయనం చేయాలి చెప్పండి? ఇక 16 సంవత్సరాల తరువాత చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇక వారి మాట ఏం చెప్పాలి? కాబట్టి ఏమైపోతుంది అంటే, ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, చాలా మందిలో పిల్లవాడు సరిగ్గా చదువులో పడతాడు. అప్పుడు ఇప్పుడు ఏమిటి అంటే 7వ తరగతి నుండే వీడికి ఐఐటి కోచింగ్ అని కొత్తగా పెట్టాడు. 7వ తరగతి నుండి వీడిని రుద్దడం మొదలు పెడతాడు. దాని మీద ఉన్న శ్రద్ధతో ఏమిటి, టైం వేస్తూ అనవసరంగా వీడి సంధ్యావందనం చేసుకుంటూ కూర్చుంటే అని వీడికి మానేస్తాడు. కానీ ఒకవేళ ఆ సంవత్సరంలో కనుక ఆ సంస్కారం జరిగి వాడు గాయత్రి ఉపాసన చేస్తూ ఈ పక్కన చదువు కనుక కొనసాగిస్తే ఈ బలంతో తొందరగా నిప్పురాగలుగుతాడు. అది గమనించారు చాలా మంది. లౌకిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మ విద్యను పక్కన పెడుతున్నారు. కానీ లౌకిక విద్యకు ఆధ్యాత్మిక విద్యకు సంబంధం ఉండేది పెట్టి నువ్వు కనుక ఆ బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ గాయత్రీ మంత్రాన్ని కనుక త్రికాలముల యందు నువ్వు జపించడం మొదలుపెట్టిన తర్వాత ఈ లౌకిక విద్య అనేటువంటిది నీకు కరతలావలకంగా వచ్చేస్తుందే. కాబట్టి మన విద్యకు చాలా ఉపయోగపడుతుంది గాయత్రి. ఆ గాయత్రి ఉపాసన ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి ఏది చేసినా ఏది చేయకుండా ఇది ఒక్కటి చెయ్యాలి. అందుకే మన పిల్లలకు మనం ఈ మాత్రం తప్పనిసరిగా మన సంప్రదాయాన్ని రక్షించుకోవటానికి ఈ మాత్రం ఉపదేశం చెయ్యాలి. కారణం ఏంటంటే, నేను అనుకునేది పండుగ చేస్తే కొడుకులు చేస్తారు. లోకం ఎక్కడ అంటే తండ్రిలో ఉంటుంది. వీడు చెయ్యడు, ఆయనను చూసి ఇదే అంతే. ఎలా వచ్చింది, కొన్ని రోజుల వరకు నిర్బంధంగా, ఎందుకంటే మాకు ఉపనయనం జరిగిన తర్వాత సంధ్యావందనం చెయ్యాలంటే చాలా చికాకు. కానీ ధావోలీలు 3 గుడిపెట్టి ఎవరి ధావోలీ వారి కట్టుకొని తప్పనిసరిగా ఇది చేస్తేనే అన్నం పెడతామని బెత్తం పట్టుకొని కూర్చున్న తర్వాత చెయ్యకట్టేస్తావా? అలా చేయడం అలవాటైపోయింది. ఆ 3-4 సంవత్సరాల తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు, మనకే రొటీన్లో పడిపోతుంది. ఒక పూట సంధ్యావందనం మానేస్తే అయ్యో చెయ్యలేదే అనేటువంటి భావన మనలోనే ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల్లో నేను తప్పు పట్టదు, పెద్దలే తప్పు. ఆ లోపం పెద్దవారిలో ఉంది. ఎంతో చక్కగా పౌరోహిత్యం చేస్తాడు, ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది, కానీ అన్నీ చేస్తాడు కానీ సంధ్యావందనం మానేస్తాడు. దానితో ప్రధానమైనటువంటి ఉపాసన దెబ్బతింటుంది. గాయత్రి కనుక లేకపోతే గాయత్రి మంత్రం మీద ఎన్ని మంత్రాలను నువ్వు చేసినప్పటికీ దాని ఫలితం కష్టం. ఏమిటి అంటే, మనకు వేరే వేరే మంత్రాలు కావాలని వేరే వేరే మంత్రోపదేశాలకు గురువుల వెంటబడతారు. నిజమే చెయ్యొచ్చు, కానీ గాయత్రి మంత్రమే చక్కగా చేయక దాన్ని వదిలిపెట్టి, పునాదిని వదిలిపెట్టి దాని మీద 20-30 అంతస్తుల బిల్డింగ్లు కడతామనుకోవటం అవివేకం కాదా? ఇది ఉంది, బ్రహ్మాండంగా కట్టచ్చు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఉపనయన సంస్కారం అనేటువంటిది ఇక్కడ శంకర భగవత్పాదుల విషయంలో 5 సంవత్సరాల్లోనే చెయ్యటం వెనక ఉన్నటువంటి రహస్యం. ఇది బంధువుల సహాయంతో ఉపనయనం జరిగిన తర్వాత శంకరుడు ప్రకాశిస్తున్నట్ట ఇక్కడ ఒక శ్లోకం రాసినాడు విద్యారణుల వారు. ఎంత బాగుంటుంది అంటే, ఎలా ఉన్నాడండి శంకరుడు ఇక్కడ చూడండి, 5 సంవత్సరముల్లో శంకర ప్రకాశం ఎలా ఉందో చూడండి. ఆయన వర్ణిస్తాడు, వేదే బ్రహ్మ వేదే బ్రహ్మ సమస్తదంగ నిచయే గార్గ్యోపమః సత్కతా తాత్పర్యార్థ వివేచనే గురు సమః సత్కర్మ సంవర్ణనే ఆసి జైమిని రేవ తత్వచన ప్రోద్బోధకం ధేసమో వ్యాసేనైవ సమూర్తిమా వివనవో వాణీ విలాసైరువృతః. పోలిక చెప్తున్నాడు ఇక్కడ శంకరులతో. వేదే బ్రహ్మ, శంకరుడు వేదాధ్యయనం చేయడంలో బ్రహ్మలాగా ఉన్నట్ట స్వామి. కదంగనిచయే గార్గ్యోపమః, ఏమిటి ఇక్కడ అంటే, ఆ వేదాంగాల అధ్యయనం చెయ్యటంలో శంకరుల వారు గార్గాచార్యులతో గర్గుడితో సమానంగా ఉన్నట్ట. ఇక తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురు సమహ, వాటి యొక్క తాత్పర్య అర్థ వివేచన చెయ్యటంలో సాక్షాత్ బృహస్పతితో సమానంగా ప్రకాశిస్తున్నట్ట. ఆ కర్మకాండను వర్ణించటంలో జైమిని మహర్షిలాగా ఉన్నట్ట. ఇక అన్నింటిలో కంటే విశేషం ఏంటంటే, వ్యాసేనైవ సమూర్తిమా, వ్యాసుడిలాగా ఉన్నట్ట. అంటే ఆయా శాస్త్రముల యందు ఆయా మహర్షుల్లాగా భాషిస్తూ ఉన్నాడు. ఇది శంకరుల వారి యొక్క దర్శనం అట ఆ సమయంలో. అంటే ఆయన్ని చూస్తుంటే ఆయన లోపల ఒక జైమిని మహర్షి కనిపిస్తున్నాడు, ఒక గర్గాచార్యుల వారు కనిపిస్తున్నారు, అలాగే కణాదులు కనిపిస్తున్నాడు, బ్రహ్మదేవుడు కనిపిస్తూ ఉన్నాడు, వ్యాసదేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇలా సకల దేవతలను కూడా తన రూపంలో ఆవిష్కరింపచేస్తూ భగవత్పాద శంకరుల యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశం అనేటువంటిది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇది శంకరుల యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశం. ఇలా ఉండగా భిక్షాటనకు బయలుదేరినాడు భగవత్పాద శంకరుడు. గురుకులల్లో ఉంటూ సహిజాతు గురోక్తులే వసన్ సభయోభిస్సహ భైక్షలిప్స్య భగవాన్ భవనం విజన్మనః ధనహీనస్య వివేక కస్యచిత్. భిక్షాటనేది ఉపనయనంతో మొదలవుతుంది. తల్లి పెడుతుంది, భవతి భిక్షాందేహి అన్నప్పుడు మొదటి భిక్ష పెడుతుంది. ఉపనయనం ఎంత బాగుంటుంది అంటే, ఆ తల్లితో కలిసి మాత్రాసహ భోజనం, తల్లితో కలిసి భోజనం చేస్తాడు. భోజనం ఎందుకు తల్లితో కలిసి అంటే, అదే చివరి సమయం. అంటే తల్లితో కలిసి అప్పటి వరకు తల్లి ఇంగిలి పెట్టినా తిన్నాడు, ఇక అప్పటి నుంచి పెట్టడానికి వెళ్ళలేదు. అందుకే తల్లి రెండు ముద్దులు కలిపి పెట్టాలి ఇప్పుడు తల్లితో కలిసి. తర్వాత పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే తర్వాత వీడికి ఉపనయనం అయిపోయిన తర్వాత ఇక వీడు సొంతంగా తినవలసి వస్తుంది. అందుకే ఆ తల్లి కొడుకుల యొక్క ప్రేమ దాని ఎందుకు కనిపిస్తూ ఉంటుంది. కౌపీనం పెడుతుంది తల్లి ఆ కొడుకు. 8 సంవత్సరాల పిల్లవాడికి కౌపీనం పెట్టినా నోట్లో ముద్ద పెట్టినా ఆనందం ఉంటుంది, కానీ 17 సంవత్సరాలు పెరిగినటువంటి కుమారుడికి నోట్లో అన్నం పెడుతూ ఉంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. అందుకే అప్పుడంతా బాగా అనిపించదు. ఆ ఏ వయస్సులో జరిగే సంస్కారం ఆ వయస్సులో జరిగితే ఆ ప్రకాశం వేరు, ఆ తేజస్సు వేరు. అందుకే చాలా మంది శృంగేరికి వచ్చి ఉపనయనం చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రదేశం యొక్క మహిమ, చాలా మంది అక్కడికి వచ్చి ఉపనయనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందుతూ ఉంటారు. చాలా ఆనందపడతారు భారతీయ తీర్థ స్వాముల వారు. ఎందుకంటే సశాస్త్రీయమైనటువంటి ఆ ఉపనయన సంస్కారం ఏ వయస్సులో జరగాలో ఆ వయస్సులో జరిగి ఆ సద్గురువు దేవుల కృపా కటాక్ష ఆశీర్వచనం అనేటువంటిది ఆ పిల్లవాడికి లభిస్తే ఆ పిల్లవాడు భవిష్యత్తులో భౌతిక విద్యలోనే కాదు అన్నింటి యందు అగ్రగణ్యుడిగా ఉంటాడు. అది తెలుసుకోలేక మనము ఏదో పక్కదోవలు పడుతూ ఉంటాం. శంకరుడు భిక్షాటనకు బయలుదేరినాడు. బయలుదేరి ఒక భవనం నుంచి ఇంకొక భవనంకు వెళ్తూ ధనహీనస్య వివేశ, ధనహీనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి గృహంలో అడుగు పెట్టినాడు. ఆ తల్లి అన్నది విధినా కలు వంచితావయం వితరీతుంబతవే నశక్నుమః అపిభైక్ష్యమకించనత్వతో దిగిదం జన్మ నిరర్థకం గతం. నాయనా విధినా కలు వంచితావయం, నాయనా విధి చేత వంచబడ్డవారమయ్యా మేము, ఏది లేదు నీకు ఇవ్వటానికి అన్నప్పుడు శంకరుడు ఉన్నాడు ఏదైనా పర్వాలేదు అన్నాడు. చూస్తూ ఉంటే ప్రహ్లాదుడిలాగా ఉన్నావు నాయన, వామనుడిలాగా కనిపిస్తూ ఉన్నావు. ఇంతింతై వటుడింతజై తానంతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై మహర్వాటిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై సత్య పదోన్నతుండకొచ్చు బ్రహ్మాండాంత సంవర్తియై అనే త్రివిక్రమ అవతార స్వరూపుడిగా వర్ణించిన వామనుడిలాగా కనిపిస్తున్నాడు ఆ భగవత్పాద శంకరుడు. అద్భుతం ఆ ముఖారవింద తేజస్సు. ఏదైనా ఇవ్వాలని ఉంది, ఏమి ఇవ్వాలి నాయన అంటే వామనుడిలాగే అంటున్నాడు. గొడుగో జన్నితమో కమండలువో ఏం కావాలి నాకు అంటే ఓ గొడుగో లేకపోతే కమండలమో ఓ జంధ్యమో ఓ ఆసనమో ఇవి అడిగేవాడు తప్ప ఇంకా వేరే ఏముంది, ఓ భస్మం ప్యాకెటు విభూతి ప్యాకెటు ఇవి కావాలి, కానీ ఇంకేం కావాలి బ్రహ్మచారికి అంటే నాయన ఏమీ లేవు అని ఇంట్లో వెతకగా 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 ఒక ఎండిపోయిన ఒక ఉసిరీక పండు లాంటి ఒక చిన్న ముక్క దొరికింది. అది కూడా ముక్క పూర్తి పండు కాదు. తీసుకువెళ్ళి ఆ పిల్లవాడికి ప్రదదౌ ఆమలకం వ్రతిందవే, ఆ ఆమలకాన్ని ఆ పిల్లవాడికి సమర్పించగా అపార కరుణాస్మూర్తి అయినటువంటి బాలశంకరుడు ఆనందపడ్డాడు. అనుకున్నాడు దయాద్రధీహి అంటాడు ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు. ఆ వయస్సులో అంత కరుణ ఉంటుందా చెప్పండి? ఆ వయస్సులో ఎదుటి వ్యక్తిని గూర్చినటువంటి ఆలోచన శక్తి ఉంటుందా? ఏ మానవుడికైనా ఎవ్వరికీ ఉండదు, ఒక్క శంకరుడికి ఉంది. కరుణాపూరితుడైపోయాడు. ఎలాగైనా సరే వీరికి ఏదో అయినా ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే కూర్చున్నాడు స్వామి. స మునిహి మురజిత్ కుటుంబిని పదచిత్రైర్ నవనీత కోమలై మధురైరుపతస్తి మాంస్తవైర్ విజ దారిద్ర్య దశా నివృత్తయే. స మునిహి, ముని అన్నాడు ఇక్కడ
విద్యారణ్య స్వాముల వారు
మునిపదవాచ్యుడైనటువంటి ఆ శంకరుడు ఆ దరిద్ర బ్రాహ్మణుని మహా సంకటకరమైన దారిద్ర్య దశను నిర్మూలింపదలంచి సర్వలోక పితామహుడైనటువంటి ఆ విష్ణుదేవుడి యొక్క వక్షస్థలమునందు అనపాయనిగా విరాజిల్లుతున్న ఆ జగదంబిక పరావర్తారిక మహాలక్ష్మి అనుగ్రహ పాత్రులుగా చెయ్యటానికి నిశ్చయించుకొని పద్మాసనం తెచ్చుకొని కూర్చున్నాడు. వెంటనే మొదలు పెట్టినాడు అద్భుతమైనటువంటి స్తోత్రం. శంకరుల వారు బాల్యంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం. 5 సంవత్సరముల వయస్సులో భగవత్పాద ముఖారవిందం నుంచి వచ్చినటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్తోత్రమే ఈ స్తోత్రం. స్వామివారు 2 నేత్రములు మూసుకొని ప్రార్థన చేసినాడు అమ్మవారిని. అంగం హరే పులక భూషణ పాశ్రయంతి బృంగం గణేవ ముకులాభరణం కమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగళీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఇదే కడకధారాత్మవంగ ప్రఖ్యాతి గాంచింది. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. అమ్మా జగదంబిక ఆ శ్రీహరి యొక్క వక్షస్థలమునందు విరాజిల్లదు. అద్భుతమైనటువంటి ఆ కమలము పైన ఏ విధంగానైతే ఆ తుంగదలు తిరుగుతూ ఉంటాయో అటువంటి నవనీత కోమల దివ్యమైనటువంటి పాదద్వయముతో ఒప్పేటువంటి ఆ శ్రీహరి సేవను చేస్తున్నటువంటి నీ యొక్క పాద కమలాలకు నా సాష్టాంగ ప్రణామములు చేస్తూ అమ్మా నీ అనుగ్రహం కావాలి. ఏమిటి? ఎత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలర్థ సంపద సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఇంత మంచి మాట అంటే ఎత్ కటాక్ష సముపాసనా విధి. ఏ అమ్మ యొక్క కటాక్ష సముపాసన అనేటువంటి విధితోని సేవకునికి సకలమైనటువంటి అర్థం అనేది కలుగుతుందో, అమ్మ చూస్తేనే డబ్బు, అమ్మ చూడకపోతే డబ్బు లేదు. బ్రహ్మాండ పురాణంలో కథ. ఒకసారి దుర్వాస మహర్షి ఆ వైకుంఠలోకానికి వెళ్ళి విష్ణువును అర్చించి ఆ విష్ణు వక్షస్థల అలంకృతమైనటువంటి పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా స్వీకరించి వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉన్నప్పుడు దారిలో ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు కనిపించగానే సర్వలోక దేవుడు కదా, అందుకే ఆ ఇంద్రుడికి ఈ విష్ణు వక్షస్థల అలంకృతమైన పుష్పాన్ని ఇస్తాడు. వాడేం చేస్తాడు గర్వంతో ఆ పారిజాత పుష్పాన్ని తీసి ఐరావతం యొక్క శిరస్సు మీద వేస్తాడు. దూర్వాసుకి కోపం వస్తుంది, ఓరి ఇది విష్ణు వక్షస్థల అలంకృతమైన అమ్మ ప్రసాదం రా, అమ్మను అవమానించావు కాబట్టి ఏం జరుగుతుందో. అమ్మ కోపం వచ్చేసింది, నీకు తెలియదు శ్రీహీనుడు అయితే పో అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆక్యుపై చేసిన రాక్షసు డోర్ క్లోజ్ అయిపోయాయి అమరావతి. అప్పటి వరకు సంపద ఉన్నటువంటి ఆ ఇంద్రుడు దరిద్రుడైపోయాడు కేవల అమ్మ తిరస్కారంతో. మరి ఆ పుబ్బుబడ్డటువంటి ఆ ఐరావతం యొక్క శిరస్సు త్రిలోక్య పూజ్యత్వాన్ని అందుకున్నదట, అందుకే గణపతికి ఆ ఏనుగు శిరస్సును పెట్టిపెట్టిన అని ఒక ఆఖ్యానం మనకు పురాణాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఎత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద. ఏ అమ్మ యొక్క కటాక్ష వీక్షణ సౌభాగ్యము చేత సేవకుడికి సకలమైనటువంటి అర్థం అనేటువంటిది కలుగుతుంది, అటువంటిది పాద కమలాలకు నమస్కారం చేస్తున్నా తల్లి. అమ్మ నువ్వెవరో తెలుసా? గీర్దేవతేతి గేర్దేవతేది గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిసు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురో తరుణ్యై. అమ్మా గేర్దేవతేది, గీహి అంటే వాక్కు, వాక్కుకు అధిష్టాత్రి సరస్వతి. గరుడధ్వజ సుందరీది, అమ్మ గరుడధ్వజ సుందరి, గరుత్మంతుడు ధ్వజంగా కలిగినటువంటి వాడు గరుడధ్వజుడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు అలంకృతమైనటువంటి తల్లే ఆ గరుడధ్వజ సుందరి మహాలక్ష్మి. గరుడధ్వజ సుందరీది శాకంభరీది, దేవి భాగవతం వర్ణించింది శాకంభరి స్వరూపాన్ని. ఆ తల్లి దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు అవతరించి వేదాలన్నింటినీ కూడా ధ్వంసం చెయ్యగా, అప్పుడు వారిని సంహరించడానికి శతాక్షిగా అవతరించి శాకపాక భక్ష భోజ్య చోష్య లేఖ్య అన్న మధుర పదార్థములతో ఈ లోకంలో అవతరించింది కాబట్టి శాకంభరి అన్నాడు. ఇప్పటికీ మన సంప్రదాయంలో పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి నాడు శారదాపీఠంలో శాకంభరి స్వరూపిణిగా అవతరిస్తారు. కొన్ని చోట్ల ఈ దేవీ నవరాత్రుల్లో ఒక అలంకారంగా శాకంభరి అలంకారంగా చేస్తారు. కాబట్టి శాకంభరి ప్రసిద్ధమైనటువంటి స్వరూపిణి. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, చంద్రశేఖర వల్లభ ఆ జగదంబిక. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర అశ్లిష్టవపురుధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యం. ఆ అర్ధనారీశ్వరుడిగా పరమాత్మ గణిస్తూ ఉంటే ఆ అర్ధభాగాన్ని ఆక్రమించినటువంటి జగదంబిక పరాభట్టారిక శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి జగదంబిక శశిశేఖర వల్లభగా పర్వతరాజ పుత్రిక పార్వతిగా శైలజ వనజ గిరిజ హేమ ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఆ తల్లి శారదగా కీర్తించబడుతూ ఉన్నది. ఆ తల్లిని పిలుస్తున్నాడు. సృష్టి స్థితి ప్రళయకేలిషి, సృష్టించేటప్పుడు సరస్వతిగా, రక్షించేటప్పుడు లక్ష్మిగా, లయం చేసేటప్పుడు మహాకాళి పార్వతిగా, ఇలా మూడు కార్యముల యందు విలసిల్లుతున్నటువంటి తల్లివి నువ్వు కాదా తల్లి అని స్తోత్రం చేసి, కమలే కమలక్షవల్లభే త్వం కరుణాపూర్ణతరంగితైరపంగైహి అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమపృత్రిమం దయాయాః. అమ్మా జగదంబిక కమలే పద్మాసనాయై నమః, పద్మోద్భవాయై నమః, పద్మహస్తాయై నమః. అంతా పద్మవర్ణనే జగదంబిక. శరదిందు వికాసమందహాసం. ఆ తల్లి ఎలా ఉంటుంది అంటే శరత్కాలంలో వికసించిన అద్భుతమైన మందార పువ్వులో ఉన్నటువంటి పుప్పొడి రేణువుల యొక్క దివ్యమైనటువంటి ప్రభావ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది తల్లి పరాభూతానికి. అమ్మా నీకు నమస్కారం. సంపత్కరాని సకలేంద్రియ వందనాని సామ్రాజ్యదార నిరతాని సరోనుభాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరని శంకలయంతు నాన్యే నాన్యే అన్నారు చివరకు. అమ్మా నీకు నమస్కారం చేస్తున్నా, నేను ఇంతకంటే ఏం చేయలేనన్నాడు. ఈ ఒక్క నమస్కారం తల్లి, ఈ నమస్కారం ఏం చేస్తుందన్నారు అంటే ఈ ఒక్క నమస్కారం వల్ల త్వద్వందనాన్ని దురితోద్ధరణోద్యతాని అంటాడు. నీకు చేసేటువంటి ఈ నమస్కారం, నిన్ను ఉద్దేశించి చేసేటువంటి ఈ నమస్కారం ఏదైతే ఉంది, నన్ను అనిశము ఎల్లప్పుడు కలయంతో చేరుగాక, నీ అనుగ్రహం నన్ను చేరుగాక, నాన్యే ఇతరమైనటువంటిది కాదు. ఎందుకంటే ఈ నమస్కారమే సంపత్కరాని సంపదలు కలిగించేటువంటిది, సకలేంద్రియమందనాని సకలమైన ఇంద్రియాలన్నింటినీ కూడా ఆనంద పరవశంలో పెట్టేటువంటిది, సామ్రాజ్యదాన నిరతాని సామ్రాజ్య లక్ష్మిని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటిది. ఎవరివ్వాలి? తల్లి ఇవ్వాలి. లలితా సంవత్సరంలో రాజరాజేశ్వరి రాజ్యరాజిని, రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ పదాలకి కూడా ఏమిటి, రాజ్యం ఇవ్వాలన్నా, బోధమివ్వాలన్నా, అనుభవించాలన్నా, అనుభవించే శక్తి కావాలన్నా, అవి రావాలన్నా ఆ తల్లి యొక్క చూపు పడితేనే, లేకపోతే లేదు. కావునమ్మా నీకు నేను నమస్కారం చేస్తున్నా అని అనగానే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. ఎప్పుడైతే బాలశంకరుడు ఆ తల్లికి నమస్కారం చేశాడో, ఎందుకంటే నమస్కారం యొక్క గొప్పతనం ఈ శ్లోకంలో చూపించినాడు భగవత్పాద. నమస్కారం అంటే ఎలా పెట్టాలి నమస్కారం? భగవత్పాద శంకరులు పెట్టినారు నమస్కారం, రెండు చేతులతో సా అష్టాంగ ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కరుణాభ్యాం, ఇలా ఎనిమిది అంగాలతో నమస్కారం చెయ్యడం ఏదైతే ఉన్నదో సాష్టాంగం. అలా చెయ్యాలి. గురువులకు నమస్కారం చేసిన, అమ్మకు నమస్కారం చేసిన, పెద్దవారికి నమస్కారం చేసిన, అలా చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతో నమస్కారం. మరి అదే ఆడవారికి పంచాంగ నమస్కారం, మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయడం తప్ప ఆ అద్భుతమైనటువంటి ఆ గర్భధారణకు కలిగింపజేసేటువంటి ఉన్నటువంటి ఏదైతే గర్భచిహ్నములు ఉన్నాయో ఆ గర్భచిహ్నములనేటువంటివి భూమికి తాగకుండగా నమస్కారం చేయాలి. అది స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం మన సంప్రదాయం. కావున శంకరుల వారు చేసిన నమస్కారాన్ని ఆ తల్లి ఆనందంగా స్వీకరించిందట. వెంటనే ఎలాగైతే గజేంద్రుడు ఏ విధంగానైతే లావక్కింతయు లేదు అని ప్రార్థించినప్పుడు ఆ పరమాత్మ ఎలా అపారమైనటువంటి కృపా పరవశంతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌదంబు దామల మందార వనంతరామృత భ్రాంతి ఎందుకంతోపలొప్పల పర్యంక రమా వినోదయకు ఆపన్న ప్రపన్నందు విహువల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియై సిరికించెప్పడు శంఖచక్ర యుగము ఏదో ఈ సంధింపడే పరివారముంచీనడు అప్రగపతిం బన్నింపడు ఆకరణికం తర సమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్సిత స్త్రీకుచో పరిచే లాంఛలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి అని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే వచ్చేసి ఆ గజేంద్రుడి యొక్క దివ్యమైనటువంటి ఆ పుష్పాన్ని స్వీకరించి ఆ ఏనుగు యొక్క ముసలి యొక్క శిరస్సును ఎగరగొట్టి గజేంద్రుడిని కాపాడాడు, అదేవిధంగా ఆ బాలశంకరుడి యొక్క అద్భుతమైన అప్రమేయమైన అనంతమైన ఆ స్తవానికి మెచ్చినటువంటి ఆ తల్లి పరాభట్టానిక మహాలక్ష్మీదేవి ఉరుకు ఉరుకులతో పరుగు పరుగులతో ఎక్కడైతే ఈ బాలశంకరుడు ఉన్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ ఆ మహావిష్ణువులాగా వచ్చేసి నాయనా శంకర అన్నదట. రెండు కళ్ళు తెరిచినాడు ఒక్కసారి. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కనిపిస్తూ ఆ అమ్మను చూశాడు. చూసి పులకించిపోయాడు. 5 సంవత్సరముల వయస్సులో అమ్మ దర్శనం పొందిన మహనీయుడు ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి. ఆనాడు ధ్రువుడు పొందాడు, ప్రహ్లాదుడు పొందాడు, శంకరుడే పొందాడు, ఇంకెవరు పొందలే. 5 సంవత్సరముల వయస్సులో అంత అద్భుతమైనటువంటి స్తవం. అందుకే ఆ తల్లి ఎంత ఆనందపడ్డది అంటే ఆనందం చెప్పకుండా ఉండదు. ధ్రువుడు స్తోత్రం చేసేటప్పుడు ధ్రువుడికి ఏమి రాదు అసలు. ఆ మధువనానికి వెళ్ళేటప్పుడు నారదుడి గురించి ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా అమ్మ చెప్పింది నేను మధువనానికి వెళ్తున్నా. సరే ఎందుకు వెళ్తున్నావు? ఆ విష్ణువును వరం అడగటానికి. విష్ణువు అంటే ఎవరో తెలుసా? తెలియదు. ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. రూపం ఎలా ఉంటుందో తెలియదు. ఏమీ తెలియకుండా ఇలా వెళ్తున్నావు అన్నాడు. వెళ్తున్నా అంతే అన్నాడు. అప్పుడు అపారమైన కృప కలిగినటువంటి నారదుడు ఆ పిల్లవాడి మీద చేయిబెట్టి, నాయన విష్ణు అంటే ఇలా ఉంటాడు, శాంతాకారం, భుజగ చయనం, పద్మనాభం, సురేశం, విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృత్యానగమ్యం, వందే విష్ణు భవవయహరం తదవలోకీకనాథం అని ఇలా సగుణ సాకార సుందర నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర మదనారవింద సౌందర్య ఏకాకార రూపంలో ఉన్నటువంటి ఆ దివ్యమైన విగ్రహాన్ని అనువనువు వర్ణించి ఆ బాల రూపంలో ఉన్నటువంటి ఆ ధ్రువుడికి వర్ణిస్తే ఆ రూపం అనేటువంటిది ఆ ధ్రువుడి యొక్క హృదయంలో ఆ స్థిరపడిపోయిందట. ఇలా ఉంటాడు, ఆ రూపాన్ని భద్రపరుచుకున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ గురువిచ్చిన మంత్రాన్ని జపించాడు, ఆరు నెలలు జపించాడు. జపిస్తే ఆరవ నెలలో ఆయన జపిస్తూ ఉన్నాడు, ఆ లోపల నారదుడు చెప్పిన రూపం ఉన్నది అని కనిపిస్తూ ఉన్నప్పుడే చెప్తున్నాడు ఆయన. ఉన్నటువంటి హఠాత్తుగా లోపల ఉన్న రూపం అంతర్ధానం అయిపోయింది, దిగ్గుల కళ్ళు తెరిచినాడు. లోపల ఏ రూపమైతే ఉందో బయటది కనిపిస్తోంది. ఇంతవరకు తాను లోపల ఏ రూపాన్ని అనుసంధానం చేసినాడో ఆ రూపము బయట కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంతో అవాక్కైపోయాడు. ఏదో చెబుదామనుకుంటున్నాడు, నోట మాట రావట్లే. ఆ బాలకుడిని చూచి స్వామి ఆనందపడిపోయి తన యొక్క శంఖాన్ని తీసి ఆ శిరస్సు మీద పెట్టినాడు. అస్పర్శ ఆ శంఖం ఎప్పుడైతే జ్ఞానస్వరూపమైనటువంటి ఆ శంఖము ఆ ధ్రువుడిపై యొక్క శిరస్సు అగ్రభాగాన్ని తాకిందో వెంటనే యోంత ప్రవిశ్య మమవాసమిమాం ప్రదుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వతాం వెంటనే స్తోత్రం మొదలు పెట్టినాడు స్వామి అని అన్నప్పుడు ఇక్కడ విమర్శకులు ఏం చేసినారు అంటే, చూశారా మీ విష్ణు ఉన్నాడే ఆయన స్తోత్రం అనేది లంచంగా ఇస్తేనే ధ్రువుడికి వరం ఇచ్చాడు, చూసారా స్తోత్రం చేయకపోతే వరం ఇవ్వలేదు, కాబట్టి స్తోత్రం అనేటువంటి లంచాన్ని ఉంచుకుంటూ ఉంటాడు మీ దేవుడు అని చాలా మంది విమర్శకులు రాస్తారు అక్కడ. ఎందుకంటే స్తోత్రం చేయటం, విష్ణు సహస్రనామం ఎందుకు, లలితా సహస్రనామం ఎందుకు, ఈ స్తోత్రాలను ఎందుకు చేస్తేనే వస్తాడా? ఇలా శంకరాచార్యుల వారు కూడా స్తోత్రం చేసినారు, స్తోత్రం చేస్తేనే అమ్మ వచ్చింది, స్తుతిమత్యై నమః. అలాగే విష్ణుదాసుల నామస్తోత్రం స్తోత్రంలో కూడా స్తుతి స్తోతారణ ప్రియ అక్కడ కూడా ఏ నామాలు తీసుకున్నా ఈ నామాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి దీని యొక్క తాత్పర్యం అంటే, స్తోత్ర ప్రియుడు భగవానుడు ఎందుకు, స్తోత్రం చేస్తేనే అని కాదుట, లేకలేక సంతానం కలిగిన తరువాత ఆ పిల్లవాడికి 2 సంవత్సరాలకు మాటలు వచ్చి వాడికి వచ్చి రాని మాటలతో అత్త అమ్మ నాన్న డాడీ మమ్మీ అంటున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఎంత పొంగిపోయి ఆనందపడిపోయి ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మా కొడుకు మాట్లాడుతున్నాడండి అని కొత్తగా చూపిస్తారు, అందరూ మాట్లాడే మాటలు వీడు మాట్లాడుతున్నాడు గొప్ప ఉంది, కానీ తల్లిదండ్రులు పొంగిపోతూ ఉంటారు మావాడు మాట్లాడుతున్నాడండి చూడండి. ఎలాగైతే ఈ జన్మలో నీకు కలిగినటువంటి సంతానం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు ఆనందం కలుగుతూ ఉంటుందో, జన్మ జన్మల యందు నిన్ను కంటున్నటువంటి ఆ పరమాత్మ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆనందపడడా, నువ్వు స్తోత్రం చేస్తూ ఉంటే ఆయనకు సంతోషం కలగదా? కాబట్టి జన్మ జన్మల్లో మనకు కలి పెంచుతున్నటువంటి ఆ పరమాత్మ మనం మాట్లాడేటువంటి ఈ స్తోత్రాలు మొదలైనటువంటివి చేస్తూ ఉంటే ఆయన మన మాటలు విని పొంగిపోతూ ఉంటాడు తల్లిదండ్రుల యొక్క రూపంలో ఆ పరమాత్మ. అందుకే మనం స్తోత్రాలు చెయ్యటం, అందుకే నిత్యం ఆ పరంధాముని స్తోత్రాలతో స్తుతించాలి. ఇది సిద్ధాంతం. అలాగే బాలశంకరుడు చేసినటువంటి ఆ స్తవమునకు ముగ్ధురాలైపోయింది తల్లి. ఇదే ఇక్కడ పితాపుత్ర సంబంధమే. జన్మ జన్మల్లో ఎన్ని జన్మలు చెప్పండి మనకు, 1 జన్మ 2 జన్మ 1 జన్మం బని 1 జన్మం బని ఒక్క చావనియు మాతో లెక్కయా, ఎన్ని నారక కూపంబుల దొర్లి నారము యసారమైన ఈ సంస్కృతిని సుఖముంగానక మొండివై బ్రతుకు మంచు నిర్దయాస్వంతవై మానుదుటం లిఖించితివే మాతా రాజరాజేశ్వరి. ఒక కవి రాస్తాడు, ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా. అమ్మా, ఒక జన్మ ఒక చావని మాకు లెక్క ఉందా? ఎన్ని నారక కూతుంబుల దొల్లి నారమో, ఇక్కడికి రాకముందు ఈ జన్మ ఎంతకముందు ఏడరకం నుంచి వచ్చామో. కుంభీపాకమా, అంధతామిష్కమా, క్రిమిభోజనమా, చూలధ్వంసమా, ఏడరకం నుంచి వచ్చాము తెలియదు. యసారమైన ఈ సంస్కృతిని సుఖముగానక మొండివై బ్రతుకు మంచు, ఎన్ని వచ్చినప్పటికీ మొండిగా మనకాలి తప్పదు. నిర్దయా స్వాంతమై మానుదుటన్ లిఖించితివే మాదా రాజరాజేశ్వరి. అమ్మా రాజరాజేశ్వరి, ఏమమ్మా నీ విలాసం? ఇంకా రాసి పెడుతున్నావు నా మీద? ఇంతకని ప్రేమించాలి తల్లి, ఇంకా ఎన్ని నేను అనుభవించాలమ్మా? ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలమ్మా? ఎందుకు నీ యొక్క అనుగ్రహం నాకు కలగటం లేదు అని నిర్వేదంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ అనుగ్రహం కలుగుతుంది. అది కలిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలా, స్తోత్రం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆ నమస్కారంతో ఆ స్తోత్రంతో ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ శంకర భగవత్పాదుల యొక్క ఈ 5 సంవత్సరముల యొక్క ఈ స్తోత్రం ఏదైతే ఉన్నదో, ఆ స్తోత్రాన్ని విని ముగ్ధురాలైపోయినటువంటి ఆ జగదంబిక పరాభట్టారిక, ఆ మహాలక్ష్మీదేవి పరిగెత్తుకుని వచ్చి శంకర భగవత్పాదుల వారి దగ్గర, నాయన ఏం కావాలి అన్నది. అప్పుడు శంకరుల వారు ఒక కోరిక కోరినారు. అమ్మన్నది కారు అన్నాడు. శంకరుడు అన్నాడు కావాలి అన్నాడు. అలా అమ్మకు శంకరుడికి జరిగిన ఒక చిన్న సంవాదం ఉంది. ఆ సంవాదం రేపు సకాలంలో మనము చెప్పుకుంటాం. ఈ కనకధారా స్తోత్రం ఇవాళ కొద్దిగా మనం స్పృశించుకున్నాం. ఎందుకంటే మొత్తం కనకధారా స్తోత్రం చెప్పాలని నాటు ఉంది, కానీ ఆ ఎందుకంటే శంకరాచార్యుల వారు చేసిన స్తోత్రాలు లెక్కకు మించున్నాయి. అలా చెప్పుకుంటూ పోతే రోజుకు కొన్ని 100 స్తోత్రాలు చేయాల్సి ఉంటుంది నేను కాబట్టి స్తోత్రములను ప్రత్యేకంగా ఒక సబ్జెక్టుగా తీసుకున్నప్పుడు వాటిలో బాగా మనము చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ స్తోత్రం అనేటువంటిది కనకధారా స్తోత్రం కేవలం 8 నిమిషాలు చెప్పాడు అనుకోవద్దు. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా ఆదిశంకర స్తోత్ర సాహిత్యం పైనే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అన్ని స్తోత్రాలు భగవత్పాదుల వారి ఉన్నాయి కాబట్టి. రేపు ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి, రేపు శుక్రవారం మరి కనకధారా స్తోత్రం. ఆ కనకధార అనేటువంటిది మీ ఇండ్లకు రావాలి అంటే ఆ కనకధారా స్తోత్రం అనేటువంటిది మీరు రేపు చేసి మనమంతా కూడా తృప్తుల పోదాం. కాబట్టి రేపు అందరం కూడా సభాముఖంగా కనకధారా స్తోత్రాన్ని చేసి ఆ కనకధారా స్తోత్రం ఫలాన్ని అందుకొని రేపు ఆ చరిత్రలో పూర్తి భాగాన్ని కూడా మనం చెప్పుకుందాం. రేపు శుక్రవారం మంచి సందర్భం, మంచి సమయం. కాబట్టి మీరంతా కూడా సమయానికి వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శంకర విజయాన్ని ఆస్వాదించి శారదా చంద్రమౌళీశ్వర సద్గురుగుల కృపను పరిపూర్ణంగా పొందుతారని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా సిద్ధాంతవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతాకీ జై గోహత్యా బంద్ కరో పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగత సహాయ కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివపాదిశంభో. హర 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 మహాదేవ మహాదేవ మహాదేవ. కాయేన వాచా మనసైంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం తనస్మై నారాయణాయేతి సమర్పయామి. అందరు కూడా ఈ స్వామి యొక్క స్తోత్రాన్ని చెప్పండి. జయతు జయతు నిత్యం శంకరాచార్యవర్యో. జయతు జయతు తస్య అద్వైత విద్యానవద్య. జయతు జయతు నిత్యం తచ్చరిత్రం పవిత్రం. జయతు జయతు భక్తి సత్పదాబ్జే జనానాం షణ్మత స్థాపనాచార్య వైదిక జ్ఞాన భాస్కర అద్వైతామృత వర్షాభ్ర శంకరాచార్య తే నమః అవతీర్ణశ్చ కాలట్యాం కేదారే అంతర్హితశ్చ యః చతుష్పీఠః స్థాపకః సః జయతా శంకరో గురుః. బోలో శ్రీ శంకరాచార్య భగవానికి, భారతీ తీర్థ స్వామీజీకి, శ్రీ శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠానికి.
శ్రీ